ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। आनंदैक रस प्रसार विलसन् मंदस्मिताश्यं कृपापारीणं निजभक्तमानसनवां भोजात भानुदयं कालज्ञान विदग्रणिं शिवकरं काली समं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाहोयम्। यदविद्या विलासेन भूतभौतिकसृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानंद विग्रहं खानिलग्न्यब्धरित्र्यन्तं श्रक्फणिवोद्गतं यतः भान्तश्चिदे नमस्तस्मै हरये बुद्धिसाक्षिणे प्रज्ञानांशुप्रदानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्यलोकान् भुक्त्वा सर्वान् विशेषान् स्वपिति मदुरभृङ्मायया भोजयन्नो मायासङ्ख्यातुरीयम् परम् अमृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि। वाच्यकारम् वररुचिम् भाष्यकारम् पतञ्जलिम् पाणिनिम् सूत्रकारम् च प्रणतोऽस्मि मुनित्रयम्। श्री सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगत्रो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। సద్గురుదేవులు పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ మాతాజీ వారి చరణ కమలములకు ప్రణమిల్లుతూ ఈ అవసరంలో సత్రములో ఉపస్థితులైన పెద్దలందరికీ పాదాభివందనం జరుపుకుంటూ మనం గత 5 రోజులుగా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరంగా ఒక వారం రోజులు మనం ఈ శంకర విజయం గురించి వారు ఎలా విజయం సాధించారు సద్గురుదేవ్ శ్రీ శంకర భగవత్పాదాచార్యుల యొక్క జన్మ వృత్తాంతం వారు బాల్యం ఎలా గడిచింది తర్వాత వారు అల్పాయుష్కులుగా ఉన్నారు పరమేశ్వరుడు వా దంపతులకి ప్రసాదించింది మీకు అల్పాయుష్కుడు అతి జ్ఞానవంతుడైన పుత్రుడు కావాలా లేకపోతే దీర్ఘాయుష్ కలిగి సామాన్యముగా ఉండే బాలకుడు కావాలా అని అడిగితే ఆ దంపతులు కూడా నాకు అల్పాయుష్ అయినా పర్వాలేదు వారు అత్యంత జ్ఞాననిష్ఠుడై ఉండి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఇంతవరకు జరుగుతున్న ఎన్ని అయితే మత సాంఖ్యులు అని వైశేషుకులు అని ఇలాగ అనేక విధములుగా ఉన్న మతాలన్నిటినీ జయించి అద్వైత మతాన్ని స్థాపించేవారే నాకు కావాలి మాకు కావాలి అని దంపతులు కోరుకోవటంతో 16 ఏళ్ల వయసే ప్రసాదించారు పరమేశ్వరుడు ఆ బాలకుడికి. వారే శంకర భగవత్పాదాచార్యులు వారు మొట్టమొదట 8 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారన్నమాట. అప్పుడు 8 సంవత్సరాల ఆయుష్లోనే అన్ని వేదములను చక్కగా పఠించేసి ఎంతో విచారణ జరుపుతూ ఉంటుంటే మహర్షులందరూ వచ్చి అక్కడ వారు చేసే సభలో ఆనందపడిపోయేవారు. అలా అని వీరు ఇంతటి ప్రజ్ఞానవంతులు 8 సంవత్సరాలకి మనం కోల్పోతే ఎలా అని మళ్ళీ ఇంకొక 8 సంవత్సరాలు ఇచ్చారు. 16 సంవత్సరాలు అయినమాట వారి ఆయుష్. తర్వాత వ్యాస మహర్షి బ్రహ్మసూత్రములు రచించడం జరిగింది. అయ్యో బ్రహ్మసూత్రం చాలా కఠినంగా ఉన్నాయి, దీన్ని వివరించి చెప్పేవారు ఎవరు లేరు కదా అని 555 బ్రహ్మసూత్రములు అన్ని అద్వైత పరంగానే ఉన్నాయి. అటువంటిది అప్పుడు వారు వీరి యొక్క ప్రవచనం విని, ఈ బాలకుడు కదా నా బ్రహ్మసూత్రములకు భాష్యం రచిస్తారు అని చెప్పి వారిని భాష్యం రచించమని కోరటం జరిగింది. ఈ బ్రహ్మసూత్రములకు భాష్యం, శంకర భాష్యం అనేది అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. అలాగే రామానుజాచార్యులు వారు రాశారు, వారి మతం అనుగుణంగా మధ్వాచార్యులు వారు రచించారు బ్రహ్మసూత్రం, అన్ని బ్రహ్మసూత్రముల మీదే. అయినా కూడా అటువంటిది అది నాకు కలగాలి అది అని అద్వైత పరంగా రచించింది ఏదైతే భాష్యం, శంకర భాష్యం అని ఉందో అదే చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఇప్పటికి కూడా హిందూ దేశంలో కానీ ఇతర దేశాలు అన్ని దేశాల్లో కూడా ఎవరైనా బ్రహ్మసూత్ర భాష్యం అంటే శంకర భాష్యమే ప్రధానం. రామానుజాచార్యులు వారు రాసింది, మధ్వాచార్యులు వారు రాసింది ప్రధానంగా లేదు. కాబట్టి అటువంటి నువ్వు 16 ఏళ్ల వయసు అయితే నువ్వు ఇంత ప్రచారంలోకి ఎలా తీసుకురాగలవు అని చెప్పి వ్యాస భగవానుడు ఇంకొక 16 ఏళ్ళు ప్రసాదించడం జరిగిందన్నమాట. అప్పుడు 32 వర్షాన్ని అంటే 32 వర్షాలు వారి జీవితకాలం. ఆ 32 వర్షాల జీవితకాలంలోనే వారు కేరళ మొదలుకొని హిమాలయాల వరకు పాదయాత్రల ద్వారా పయనించి అన్ని చోట్ల ఈ అద్వైత మతాన్ని స్థాపించడం జరిగిందన్నమాట. దాని గురించి మీరు చక్కగా విచారణ చేసుకోండి, ఒక్కరికొకరు చెప్పుకోండి, చక్కగా దాన్ని తెలుసుకోండి అని మాతాజీ వారు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు రేపటి రోజు కూడా ఉన్నది, కానీ రేపటి రోజున సమయ అవకాశం లేకపోవటం వలన చాలా మంది మనం చాలా బిజీగా ఉంటాం. రేపటి రోజున మనకి మహాప్రసాదం వచ్చేప్పటికే 4వ 5వ కూడా అయిపోతుంది. అందువలన తర్వాత మళ్ళీ 5:30కి ఇటు ఇక్కడికి రావటం కూర్చోవటం కష్టం అవుతుంది, భక్తులందరినీ నేను ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను అని చెప్పి మాతాజీ వారు ఈ రోజు వరకు మనకి అవకాశం ఇచ్చారు. మనం చాలా విషయాలను, శంకర విజయంలో చాలా విషయాలని మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ 6 రోజులు వారి యొక్క ముఖ్యమైన శిష్యవర్గం అంతేవాసులు ఎవరైతే ఉన్నారో వారిని గురించి కూడా మనం తెలుసుకోవటం జరిగింది, వారి యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకోవడం జరిగింది. వారు అనేక వాదములు చేయటం జరిగిందన్నమాట. ఏది బింబ ప్రతిబింబవాదం అని, వివర్తవాదం అని, 3వది అనవచ్ఛిన్నవాదం అని, అంటే లిమిట్ చేసి ఉన్న వాదం అని. వీరి వారి యొక్క శిష్యులే వారు అన్ని చెప్పారు, అన్ని వాదాలు వారు చెప్పారు. వీటి గురించి అన్ని చెప్పడం జరిగింది, కానీ వారు శిష్యులు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దాన్ని బలీయంగా చెప్పడం జరిగిందన్నమాట. అందులో చాలా ఉత్తమమైన అద్వైత గ్రంథం భామతి అని. భామతి అనేది అత్యుత్తమమైన ప్రకరణ గ్రంథం. ఖండన ఖండన మిశ్రమ అనేది ఖండన ఖండన గ్రంథం అవుతుంది, శ్రీహరి వారు రచించారు. ఆ దాన్ని కూడా మించిపోయి ఉందన్నమాట. అటువంటి అన్నిటినీ వారు ఒక్కొక్క శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క భాష్యములో, బ్రహ్మసూత్ర భాష్యములో అన్ని వీటన్నిటినీ కూడా వారు ప్రస్తావించారు. వీటన్నిటి గురించి కూడా విపులంగా చెప్పడం జరిగింది. కానీ వారి యొక్క శిష్యులు, తూర్పున ఉన్నవారు కొంతమంది, పశ్చిమన ఉన్నవారు, దక్షిణ ఉన్నవాళ్ళు, ఉత్తరంలో బదిలీలో ఉన్న శిష్యులు వారి అనుగుణంగా అక్కడ ప్రాంతానికి అనుగుణంగా ఒక అంశాన్ని తీసుకుని దాన్ని బలీయంగా అక్కడ ప్రచారం చేయడం జరిగిందన్నమాట. కాబట్టి అటువంటిది ఆ అందులో శంకర జయంతిలో అతి ముఖ్యమైన అంశము ఈ చండా పరశ్రీ పరమేశ్వరుడే చండాలుడు రూపంలో వచ్చి శంకర భగవత్పాదాచార్యులు వారు కనిపించడం, మిథ్యం అజ్ఞానం అది కూడా. అంటే మనం గ్రహించాలి, మనం సాయంత్రం 5:30 రావడానికి ఇంత ఇబ్బంది అయిపోతుంది. ఆయన మధ్యాహ్నం అందులో రోహిణి కార్తీ 12 గంటలకి కాళ్ళకి చెప్పులు కూడా లేవు, పైన గొడుగు ఏమీ లేదు, అయినా కూడా 12 గంటలకి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి విశ్వేశ్వరుని కొలవటానికి 12 గంటలకు వెళ్ళిపోతుందన్నమాట. అది నైమిత్తిక కార్యం, ప్రతిరోజు నిత్య కార్యక్రమం. కాబట్టి అటువంటిది అది మనం గ్రహించాలి. మహాత్ములు అది ఒకసారి శ్రీ బాబుజీ మహారాజ్ వారికి కూడా ఎవరో ప్రశ్నించారు, అయ్యా మీరే సాక్షాత్ పరమేశ్వరుడు అయితే మీరు ఎందుకండి ఈ పూజలు గీజలు ఇవన్నీ చేస్తున్నారు, నవరాత్రులు అన్ని చేస్తున్నారంటే నేనే చేయకపోతే చేస్తూ ఉన్నా కూడా అసలు ఎవరినైనా కనిపిస్తుందా, ఎవరైనా దీక్షగా చేయడం జరుగుతుందా, ఏదో సమయానికి వస్తున్నారు వెళ్తున్నారు కొంతమంది ఏదో చూస్తున్నారు అలా కొద్దిగా ఒక రోజు ఉంటారు ఒక రోజు ఉండరు ఇలాగా వారి వారి సమయాన్ని బట్టి చేయడం జరుగుతుంది. నేనే కాదనుకుని వదిలేస్తే అసలు వీళ్ళు ఒక్కళ్ళు కూడా అసలు ఈ దైవం అనే విచారణ లేనే లేదు, భక్తి అనే విచారణ ఉండనే ఉండదు. అలాగా శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా మనందరికీ ఉపదేశించడం అన్నట్లుగా మధ్యాహ్నం 12 గంటలకి కాళ్ళకి చెప్పులు లేకుండా గంగానదిలో పవిత్ర స్నానాన్ని ఆచరించి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారండి. ఆ టైంలో కనిపించిన ఎవరైతే పరమేశ్వరుడు అంటే ఇవన్నీ వారికి అవసరం లేదు, పరమేశ్వరుడికి అవసరం లేదు, వారి అంశమైన శంకర భగవత్పాదాచార్యుల వారికి ఇది అవసరం లేదు. కానీ అటువంటి చక్కని సన్నివేశాన్ని సృష్టించి మనకి అద్భుతమైన బోధ చేశారన్నమాట. అంటే లేకపోతే మనకు తెలియదు అటువంటి సన్నివేశం, లేకపోతే అటువంటి ప్రబోధం లేకపోతే మనకి తెలియనే తెలియదు. కాబట్టి అటువంటి దానిని సృష్టించి మనం దాని గురించి కూడా దూరం గచ్చ అనే తోలనాడటం, దాని గురించి సాక్షాత్ పరమేశ్వరుడే చండాలుడు రూపంలో బోధ చేయటం, అది అయిన తర్వాత శంకర భగవత్పాదాచార్యులు వారు పరమాచార్యులు వారు ఏమని నేను ఇది గురువు అంటే నాకు ఇది నన్ను క్షమించండి సాక్షాత్ నమస్కారం చేస్తారన్నమాట. చేసి గురువులంటే మీరు నాకు గురువులు, మీరే గురువులు, ఎలా అయితే మీరు ఎంత చక్కటి బోధ చేశారో ఆ బోధ వివరణ ఇది అవిద్యను గురించి ఎంత చక్కగా చెప్పారో దాని గురించి ఎవరైతే ఇలాగ తెలుసుకుంటున్నారో వారే నాకు గురువులు అని చెప్పి మనీషా పంచకం అనే ఒక ప్రకరణ గ్రంథమే అంటారు, చిన్న గ్రంథం ఇది, ఆయన చిన్నది అనుకుంటాం కానీ దానిలో మనం ఎంత తోడితే అంత వస్తుందండి, ఎంత విచారణ చేస్తే అన్ని విషయాలు మనం అక్కడ తెలుసుకోవచ్చు చెప్పుకోవచ్చు కూడా. కాబట్టి అటువంటి దానిని శ్రీ మాతాజీ వారు మన మీద ఎంతో అపార కరుణతో ప్రేమతోటి ఆప్యాయతతోటి అరే మీరందరూ కూర్చుని ఈ మనీషా పంచకం గురించి కొద్దిసేపు వివరణ చేసుకోండి తెలుసుకోండి మనం ఎందుకంటే ప్రతిరోజు ఇది మనం ఒక్కసారైనా ప్రాతకాలంలోనూ మనం నిద్రలేచినప్పుడైనా లేదు రాత్రి పడుకునే ముందైనా ఒక్కసారి 5 శ్లోకాలని నోటికి వచ్చేస్తే ఇంక సులభంగా వచ్చేస్తుంది. నోటికి వచ్చేసిన తర్వాత ఒక్కసారి ఆయన కూడా 5 నిమిషాలు పడుతుంది. అలాగే కాకుండా కొద్దిగా విచారణ అంటే దాని అర్థ తాత్పర్యంతో చదువుతూ నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది, అది కూడా పెద్ద టైం పట్టదు 5 చదువుకోవడానికి. ఎందుకంటే అది మన యొక్క స్వరూపాన్ని చెబుతూ ఉన్నది, ఈ 5 శ్లోకములు మన యొక్క స్వరూపాన్ని ఒకే చోట అన్ని 4 వేదముల్లో చెప్పండి 4 మహావాక్యాలు అటువంటి ఒకే చోట ఆ 4 మహావాక్యాల యొక్క అర్థాన్ని చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి అలా తెలుసుకోవడానికి మనకి సులభం అవుతుంది అని చెప్పి శ్రీ మాతాజీ వారు మనకి ఇటువంటి చక్కటి సదవకాశం ఇచ్చారు. ఇంతవరకు మనం మూడు శ్లోకాలని పూర్తి చేసుకున్నాం. ఈ రోజు చివరి రోజు కాబట్టి కొద్దిగా గతిమ రెండు శ్లోకాలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మన అందరం కలిసి చదువుదామండి, మొదటి శ్లోకం, రెండవ శ్లోకం, మూడవ శ్లోకం, తర్వాత నాలుగు ఐదు. నాలుగు ఐదు మనం అర్థ వివరణ చేసుకుందాం.
జాగ్రస్వప్న సుషుప్తి సుస్ఫుటతరాయ శశ్వన్నశ్వరమేవమిశ్వమఖిలం నిశ్చిత్యవాచా నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మన భూతం భావి చతుస్పృతం ప్రదహతా
ఇంతవరకు మనం ఈ మూడు శ్లోకాలని మన అర్థాన్ని స్ఫురింపజేస్తూ చదువుకోగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలి అప్పుడే. లేకపోతే ఆ చిలక పలుకుల్లాగా ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఆ రోజు చదువుతానండి, రోజుకు 100 సార్లు 1000 సార్లు చదివేశానండి, గొప్పవాళ్ళమే, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి అటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ మన యొక్క మనీషం ఏమైతే ఉందో, మస్తిష్కం ఏమైతే ఉన్నదో, బ్రెయిన్ ఏమైతే ఉన్నదో, ఆ అర్థాన్ని దానికి స్ఫురింపజేయాలి. అప్పుడు దాని యొక్క ప్రయోజనం మనకి కలుగుతుందన్నమాట. ఇంకా నాలుగో శ్లోకం,
నరదేవతాభిరహమిత్యంత స్ఫుటాకృహ్యతే యద్భాషాహృదయాచ్ఛదేహ విషయాభాంతి స్వతో చేతనా తాం భాష్యైః పిహితార్థమండలనిభా స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నిర్వృతమానసో హి గురువిచ్చేషా మనీషా మమ.
దీనిని కొద్దిగా నేను పద విభజన చేసి అర్థవంతంగా, చాలా మందికి ఇక్కడ అర్థాలు తెలిసిందే, తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మరుపు వస్తుందేమో అని మళ్ళీ చెప్పుకోవడం జరిగిందంట. యా తిర్యద్ నరదేవతాభిః అహం ఇచ్ఛంత స్ఫుటా గృహ్యతే యద్ భాషా హృదయాక్ష దేహ విషయాభాంతి స్వతః చేతనా తాం భాష్యైః పీతార్థమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నిర్వృతమానజోహి గురు నిత్యేషా మనీషా మమ అని చివరిలో అది అంటే చండాలు వస్తూ అది మనం తీసుకోవాలన్నమాట. అది అటువంటి వాడు నాకు గురుతుల్యుడు, నా నిశ్చయ జ్ఞానము, నో వేవరింగ్ జ్ఞానము, అటు డౌట్ అనేది లేనే లేదు. నా నిశ్చయ జ్ఞానం అంటే ఏమిటి? అటువంటి వారే నాకు గురువు. అవునా కాదా అనే అస్పష్టత లేదు. కాబట్టి ఎటువంటి వారు నా గురుతుల్యులు అంటే ఇక్కడ యా తిర్యక్ నర దేవతాభి అహమిత్యంత స్ఫుటా గృహ్యతే అని చెప్పబడిందండి. ఇక్కడ విషయాలు మన చాలా చాలా గూఢంగా చెప్పేశారు, చాలా కోడి భాషలో చెప్పారు. సోమవారి భాషలో చెప్పాలంటే కోడి భాషలో చెప్పారు. యా అంటే ఏమైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో ఏమైతే కనిపిస్తున్నాయో, ఏమేం కనిపిస్తున్నాయి? తిరియగ్, తిరియగ్గులు అంటే జంతువులు అని. చాలా అర్థాలు చెప్పుకోవచ్చు మనం. పండ గుర్తుగా జంతువులు అని చెప్పుకోవచ్చు మనం రోజు మన స్మరణ చేయటానికి. కానీ తిరియగంటే జంతువులని కాదు, ఆరు జంటలుగా గమనం చేసే ఏమైతే ఉన్నాయో అవి తిరియగ్గులు. మనం వర్టికల్ గా గమనం చేస్తామండి. మనం తెలియటానికి ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నాను నేను. వర్టికల్ అంటే నిలువుగా నడుస్తున్నాను నేను, నిలువుగా నడుస్తా. మనందరం నిలువుగా నడుస్తాం కదండి. తిరియగులంటే క్రికెట్ మూవ్మెంట్ అంటే హారిజాంటల్ గా నడుస్తే. కౌ గౌహు ఉందనుకోండి, అది ఈ జంతువులన్నీ నడుస్తాయి. ఎలా నడుస్తాయి? నాలుగు పాల మీద నడుస్తాయి. హారిజాంటల్ భూమికి హారిజాంటల్ గా ఉంటుంది దాని శరీరం. కాబట్టి అటువంటి జంతువులు ఏమైతే ఉన్నావో అవి తిరియగులు, హ్యావింగ్ ఏ క్రికెట్ మూవ్మెంట్. అందుకనే అష్టావక్ర మహర్షి జనక మహారాజ్ సభలోకి వెళ్ళినప్పుడు అందరూ పక్కన నవ్వారంట, ఇన్నింటి పెద్ద గొప్పగా ఆహ్వానిస్తున్నారని. అంటే వారు ఏమన్నారు అంటే ఈ హ్యాడ్ ఏ క్రికెట్ మూవ్మెంట్ అంటే జంతువులు ఎలా ఉంటే అష్టవక్రలు ఉన్నాయండి. మనకి ఏ వక్రత లేదు, అన్ని మన ఫుల్ ఆఫ్ వక్రత మనకి. నిజంగా ఆలోచిస్తే అన్ని వంకర్లు మనకు ఉన్నాయి, కానీ వారికి ఈ ఉపాధి రీత్యా అనేక వంకర్లు ఉన్నాయి బాడీలో. ఇలా ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఇలా ఇలా వస్తామంటే అందరు పక్కలు నవ్వారు. దాన్ని చూసి జనక మహారాజు గారికి ఆయన ఏమన్నారో తెలుసండి, అష్టావక్ర మహర్షి అంటే మా మహర్షి అది. ఎందుకని వ్యాసుడి వారి ఆత్మపుత్రుడైన ఎవరైతే ఉన్నారో వాడి వారికి నువ్వు గురుత్వం వారి దగ్గర పొందాలి అని పంపించారండి. అంతటి మహాజ్ఞాని ఆయన. ఆయన వస్తా ఉంటే అప్పుడు ఆయన అన్నారంటే, అయ్యా నువ్వు ఏదో గొప్పవాడు అనుకున్నాను, గొప్ప మహారాజు అనుకున్నాను, మీ సభ అంటే అసలు జ్ఞానం అలా బ్లోజం అవుతూ ఉన్నది, అంత వ్యాపిస్తూ ఉంటుంది, ఎంతో కాంతివంతంగా ఉంటుంది ఇది జ్ఞానముతో అని అనుకున్నాను. వారు అన్నారు అది ఎవరిని ఇటువంటి మాలవాళ్ళందరినీ నువ్వేంటి పెట్టుకున్నావు మహారాజా అన్నా అండి. ఆ పదం మనం అంటే అక్కడ మాలవాళ్ళు పెట్టుకున్నారంటే ఇప్పుడు చాలా డేంజర్ అవుతుంది కాబట్టి. అది కానీ ఇతిహాసంలో ఉన్నది, గ్రంథాల్లో ఉన్నది, అలాగే ఉన్నది కాబట్టి. అది అంటే మనలాంటి వాళ్ళేనండి అని చెప్పుకుంటే ఇంకొద్దిగా మనకి కష్టాలు రావు, మీడియా నుంచి కష్టాలు రావు. మీడియాలో చాలా కష్టాలు వచ్చేస్తాయి ఇప్పుడు మాలవాళ్ళంటే. ఓకే, కాబట్టి అటువంటిది అటువంటి వాళ్ళని అంతే అంటే మనం అక్కడ గ్రహించవలసింది ఏంటి, మనం మన ఎంత మనదంతా ఉపాధి ఎలా ఉన్నది అనే చూడటమే కాని ఉపాధికి అధిపతి అయి ఉన్నది, అధిష్టానమై ఉన్నది ఎవరు అని తెలుసుకోవటం మనం. అధిష్టానమైన పరబ్రహ్మ స్వరూపుడు అధిష్టానం అక్కడ. దాన్ని తెలుసుకోకుండా ఉపాధి రీత్యా అందరూ నవ్వారు నన్ను చూసి.
నా ఉపాధిని చూసి నవ్వారు. నాలో ఉన్న పరమేశ్వరుని చూశారా అసలు వాళ్ళు? అలా పరమేశ్వరుని చూసుంటే వాళ్ళు నవ్వటానికి ఆస్కారమే లేదు. అందువలన అది ఎవరు వారిని మాధవ విషయం లేదు, వారి విషయమే చెప్తున్నారు. వారి విషయం అందువల్లనే వారు అటువంటి వారు అటువంటి జ్ఞానం కలిగి చండాలుడు అయినప్పటికీ కూడా నాకు మాదిగి వాడు అయినప్పటికీ ఇటువంటి జ్ఞానం కలిగిన వారికి నేను నాకు మృదుతుంజులు అని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో ఎవరై ఈ మూడు విషయాలు చెప్తున్నారు. యారు తెలియదు నర దేవతాది అంటే జనం ఈ జంతువుల్లో కూడా నేను నేను అహం అహం అన్నాడు. మీరు అనవసరం ముట్టుకున్నారు సార్ దాన్ని. హలో, జంతువుల్లో కూడా అవి అహం అహం అనుకుంటే అంటే మన భాషలో కాని భాషలో అహం అహం నేను నేను ఐ ఐ అనుకో, కానీ దాని యొక్క ప్రవర్తన అంతా నాది నాది నేను నేను అని అనుకోవటంలోనే ప్రవర్తన జరుగుతుంది, లేకపోతే అవి జీవించలేవు. అలాగే నరుడు మానవుడు ఎవరైతే ఉన్నారో, అలాగే దేవతల యందు యక్షులు యందు ఏవైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారందరూ అహం అహం ప్రతీయతే నేను నేను అనుకుంటున్నారు అందరూ. తిరియ నర దేవతాభి అంత స్ఫుటా ప్రతీయతే అంతఃకరణములో స్ఫుటముగా తేట తెల్లముగా ఎంతో స్ఫూర్తిగా కనిపించేది ఏదైతే అహం ఉన్నదో దానిని నేను గ్రహిస్తున్నాను అని వీళ్ళందరూ యా తిరియకు నర దేవతాభి అహం అంత స్ఫుటా ప్రతీయతే అని గ్రహిస్తున్నారు. వాళ్ళు నరులందరూ గ్రహిస్తున్నారు, జీవులందరూ గ్రహిస్తున్నారు. ఏం గ్రహిస్తున్నారు? నేను 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 నేను. ఏమిటా నేను అంటే మిథ్యాస్వరూపమైన నేను గ్రహిస్తున్నారు. నేను కాని దానిని ఈ మేనుని నేను అని గ్రహిస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చదివిస్తాం మంచిదే, కానీ ఈ జ్ఞానం మనకి టచ్ అవ్వకపోతే మనకి దాని యొక్క ప్రయోజనం కలగదండి. యాకు నర దేవతాది అహం ఇచ్చేంత స్ఫుటా గుహ్యతే అది దాని అర్థం అర్థమైంది కదండి. ఇప్పుడు ఎవరైతే అంటే అహం అంటే ఏమిటి అనే అహం అంటే ఏమిటి అంటే నేను, నేను అంటే ఏమిటి, నేను అంటే ఎవరు, నేను అంటే ఎవరు? మనకి సామాన్య మానవుడు అహం అంటే నేను, నేను సుబ్బారావు ఇది నేను, అందరూ మనం ఎవరు ఇది ఏదైతే చూస్తున్నావు అది నేను అనుకుంటున్నావు. కాబట్టి అది అది నేను అనే అది అహం బ్రహ్మాస్మిలో అహం అంటే ఏమిటండి? నేను బ్రహ్మస్వరూపుణ్ణి. ఏంటి ఏంటి ఆ అహం ఎక్కడుంది? అహం అనే పదం మనం విచారణ చేస్తే నాహంతి అహం నైతత్పురుష సమాసం అంటారు దీన్ని. అంటే సాగు చేయనిది ఏదైతే ఉన్నదో అది అహం. నా హంతి నా హం అంటే హంతి అంటే హననము లేనిది, నాశనము లేనిది ఏదైతే ఉన్నదో అది నా హం అహం. కాబట్టి అటువంటి అహం అనేది మీరు నేను నాకు సద్భావ వికారములు ఉన్నాయి. నేను చివరిలో ఆరవ భావ వికారం ఏంటి? నశించడం. కాబట్టి నేను అహం ఎలా అయ్యాను అనేది ప్రశ్న. దానిని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చక్కగా ఉపనిషించడం జరిగింది. ఒకే ఒక మంత్రం రెండు ఉపనిషత్తుల్లో చెప్తే అది చాలా చాలా ప్రాముఖ్యమైన మంత్రం. అన్ని మంత్రాలు ఒకే ఉపనిషత్తులో చెప్పబడతాయి, వారిని అడిగితే తెలుస్తాయి అంటే. కాబట్టి అటువంటి రెండు ఏది ముండకోపనిషత్తులోనూ ఇదే చెప్పింది, పోనీ అవి సామాన్యమైన ఒకే పీరియడ్ లో ఉన్నాయండి, 10th century 20th century ఉన్నాయా, 2026 సంవత్సరంలో రెండు చెప్పబడినాయా అంటే లేదు. అసలు శ్వేతాశ్వేతర ఉపనిషత్తు యజుర్వేదములో చెప్పబడింది. యజుర్వేదం అన్నిటికన్నా ప్రాచీనమైనది, అంటే ఋగ్వేదం తర్వాత యజుర్వేదం కాల ప్రమాణం ద్వారా. కాబట్టి అక్కడ చెప్పబడింది, అక్కడ చెప్పబడింది. ముండకోపనిషత్తు ఎక్కడ చెప్పబడింది? అథర్వణ వేదములో చెప్పబడింది. అథర్వణ వేదానికి ఇది కొన్ని 100,000 సంవత్సరాల తేడా ఉంది. మరి అదే మంత్రం ఎలా చెప్పి ఇక్కడికి ఎలా వచ్చింది అని. అందువలన అతి ఇంకా ప్రాముఖ్యం అపౌరు చేయమంటారు వేదముల్ని, అంటే పురుషవాక్యములు కాదు. పురుషవాక్యములు అయితే వాళ్ళ యొక్క ఎక్కడో ఒక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయం అందరూ వచ్చి తీరునే తీరుతుంది. నాదేమీ లేదనడానికి అసలు లేనే లేదు అసలు. అందువలన అది అపౌరు చేయములన్న అటువంటి ఆ కాలంలో మళ్ళీ శాఖలు అంటారు వేదముల్లో. వేదముల్లో కొద్దిగా ప్రవేశం ఇదేది తైతరీయ శాఖ అంటారండి, మైత్రేయీ శాఖ అంటారు. ఇలాంటి శాఖలు తర్వాత జైమిని శాఖ అంటారు. ఈ శాఖలలోనే దాని అక్కడ ఒక శాఖలో అంటే శాఖ అంటే ఒక మహర్షి వారి యొక్క శిష్యుగణాలందరినీ వారి ఆశ్రమంలో దీన్ని ఉపదేశించారన్నమాట. కాబట్టి దానిని అక్కడ చెప్పాడు. కానీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇది ఎలా అంటే ఎవరైతే ఉన్నారో ముండకోపనిషత్ మహర్షి ఏవైతే ఉన్నారో, శాఖ ముఖ్యులు అయితే ఎవరైతే ఉన్నారో, వారి యొక్క సమాధి స్థితిలో వారు పరమేశ్వరుడు వారికి ఉపదేశించడం జరిగిందన్నమాట. అందువలన అది ఇది కాకతీయం కాకతాళీయం కాదు. మొదటి రోజు చెప్పుకున్నాం కాకతాళీయం అంటే ఏమిటో. ఈ కొన్ని విషయాలు మనకి తెలియదు, కోడి భాషలో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అహం అహం అని ఐ అనేది తెలియకపోవటం ఏంటండి? ఎవరికి? అందరికీ తెలుసు. నేను నాది అని తెలియకపోవటం ఏంటి? అందరికీ తెలుసు. ఐ అనేది నేను, మై హూ అనేది ఎవరికి తెలియదండి? అందరి ప్రతి వాళ్ళకి తెలుసు. ఈ జంతువులకు తెలుసండి, ఇక మానవులకు తెలియకపోవడం ఏంటి? కాబట్టి అది అది నిజమైన అహం కాదు, అది నిజమైన నేను కాదు. అది ఆధ్యాత్మిక అధ్యస్థమైన అహం నేను. నువ్వు ఈ ఉపాధి మీద అధ్యస్థను ఆరోపించి సూపర్ ఇంపోజ్ చేసి నువ్వేమనుకుంటున్నావు, నేను అహం అహం అనుకుంటున్నావు మనందరు. కాబట్టి అటువంటిది ద్వా సువర్ణ సయుజ సఖయా ఏకస్మిన్ వృక్షే పరిశస్వ జాతి తయోరన్న పిప్పల స్వా కాగట్టి అనస్నన్ అన్యో అభిజాకసీతి అని మంత్రం చెప్పడం జరుగుతుంది. ద్వా సువర్ణ అంటే రెండు పక్షులు ఒకే వృక్షం మీద కూర్చుని ఉన్నాయండి. తయోరన్య పిప్పలం కాదట్టి, అందులో ఒకటి ఒక పక్షి ఏం చేస్తుంది, ఆ పిప్పల వృక్షం మీద ఉన్న పిప్పల ఫలాలు అంటే రేగి ఫలాలు, పిప్పల వృక్షం అంటే మర్రి ఫలాలు, ఫలాల్ని తింటుంది. నాకు ఇది తీగా ఉంది, ఇది కొద్ది కటువుగా ఉంది అని తీగా ఉన్నది తింటాం, కటువుగా ఉన్నది ఊసేయటం, ఇదేదో ఇంకో రకంగా ఉన్నది అంత రుచిగా లేదు ఊసేయటం, ఇలాగ అంటే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నది పిప్పలం కాదు. అనస్నున్న అన్యోభిచాక సీతి, ఇంకోటి పక్షి ఉంది అది ఏమీ భుజించట్లేదు, ఏమీ తింటం లేదు, ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నది. దాన్నే ఏమన్నారు? ఆత్మ అన్నారు. దాన్నే విట్నెస్ అన్నారు. అది దాన్ని చూస్తూ ఉన్నది అంతేగాని అసలు అందులో ఆ ప్రక్రియలో అసలు భాగమే లేదు. దాని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నది. అలాగా ఇక్కడ ఏ నేను అహం అహం అనుకుంటున్నానే అది నీకు ఏమిటది సాక్షిగా ఉన్నది, సాక్షి స్వరూపమైన ఏదైతే ఉన్నదో అది. నేను ఈ షట్ భావ వికారములు ఎందు నేను ఏం చేస్తున్నాను, ఏంటి, ఎలా తంటాలు పడ్డాను, చదువుకోవడానికి ఎలా తంటాలు పడ్డాను, ఉద్యోగానికి ఎలా తంటాలు పడ్డాను, కాదు ఉద్యోగం ఇతర దేశాలకు వెళ్ళటానికి ఎలా తంటాలు పడ్డాను, ఇవన్నీ తంటాలు పడుతూ ఉన్నది ఒక పక్షి. రెండోది అసలు బిజినెస్ గా చూస్తూ ఉన్నది అది ఈ పక్షి. ఈ పక్షి అన్ని దంటాలు అన్ని దానికే, కానీ రెండోది సాక్షిగా చూస్తూ ఉన్నది, అప్పటి నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది, పూర్వము ఉన్నది, అనంతరం నాశనం అనంతరం కూడా ఉన్నది, ఏదైతే ఉన్నదో అది. అందువలన ఇది అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. కాబట్టి అటువంటి మంత్రాన్ని మనం ఉన్నాయి సంస్కృతంలోనే తెలుసుకోవాలని లేదు, దాన్ని మనం ఈజీగా తెలుగులో చెప్పేసుకోవచ్చండి, దాని అర్థతాత్పర్యం మనం చెప్పుకునే ఈజీగా చెప్పేస్తాం. కాబట్టి ఆ దానిలో అలా చెప్పడం వలన దానికి అది కంఠస్థం అయితే మనకి స్ఫూర్తి ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అందువల్లే సూత్రం సూత్రం అన్నారు. సూత్రం మనం ఒక సూత్రాన్ని 20 పేజీలు రాసేసారు శంకర భగవత్పాదాచార్య వారు, కానీ 20 పేజీల్ని మనం జ్ఞాపకం పెట్టుకోవటం 20 × 555 ఎంత అయిందండి, ఎంత గ్రంథం అయిపోయిందో అది భాష్యం, కానీ అన్ని జ్ఞాపకం పెట్టుకోవటానికి లేదు. అందువల్ల సూత్రం ఉన్నారు అంటే చాలా చిన్నగా ఉంటుంది, అంతటా మొత్తం విషయాన్నంతటి ఆకలింపు చేసి పెట్టేస్తారు అక్కడ. కాబట్టి అటువంటి సూత్రం అలా ఇది సూత్రం, ఇది జ్ఞాపకం పెట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. అయినా తెలుగులో అయినా మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు, అది నేను అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇది యజుర్వేదములోనే చెప్పబడినది బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మహర్షి యాజ్ఞవల్కుడు నీ గురించి నువ్వంటే ఎవరు, అహం అంటే ఎవరు, అహమంటే ఏదైతే అది మళ్ళీ ఈ గ్రంథకర్త ఎవరైనా ఉన్నారో అన్ని ఉట్టంకిస్తున్నారు అన్నమాట అక్కడ. వారు మళ్ళీ వారి యొక్క పంచదశి అనే మహత్తర గ్రంథంలో విద్యారణ్య స్వామి రచించిందే శంకర విజయం, వారు రచించిందే పంచదశి. ఆ పంచదశిలో వారు మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట అహం అంటే ఏమిటది. కాబట్టి అటువంటిది ఏది బృహదారణ్యకంలో యాజ్ఞవల్కులు ఏమని చెప్పారు, ఏదైతే ఆనందం అయితే ఉన్నదో, అత్యంత ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేను. దానికి చక్కటి ఉదాహరణ చెప్పారు కూడా వేదాంత పంచదశలో దాని ఆ మంత్రాన్ని గురించి. ఏమిటంటే ఎలాగైతే ఇల్లు కాలుతూ ఉంటే యజమాని అందరినీ రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు, భార్యని బయట తీసుకొచ్చేదాన్ని చేస్తారు, పిల్లల్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత దానికి తాతగారు రాసిన ఏదో ఉంటుంది కదండి 2-3 ఎకరాలు 10 ఎకరాలు రాశారు, ఆ పత్రాలు కూడా లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడి నుండి యూసిస్తారు అని చెప్పి వాటిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా కాలిపోతుంది, చాలా ఫాస్ట్ గా కాలిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు, అన్నిటిని వచ్చి తన్ను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా కదా, అది దాని యొక్క అర్థం ఏమిటి, ఈ జీవి తన్ను తాను అత్యంతంగా ప్రేమిస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో లేకపోతే తన్ను రక్షించుకోవడానికి అందరినీ వదిలేసి ఎందుకు చేస్తాడు, ఇంతమంది మనం లిస్టు చదివాం కదా, అందరినీ రక్షించాలి కదా, నేను ఒక్కడిని బాగున్నా నేను అని అంటే అటువంటి ఆనంద స్వరూపము. నవారే పతిహుకామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తుకామాయ పతి ప్రియో భవతి అని చక్కటి మంత్రం అండి ఇది. అంటే ఎవరు ఎవరు గొప్పగా నాకు అన్నిటికన్నా ఆనంద స్వరూపం ఏమైనది అంటే నేను అని చెప్పడానికి చెప్తున్నారండి. అన్నిటికన్నా ఆనంద స్వరూపమైనది ఏమిటంటే నేను, నా స్వరూపం నేను అది. ఆ నేను ఇక్కడ చెప్తున్నారు, యా తిరియత నర దేవతాది అహం ఇత్యంత స్ఫుటాన్ముఖ్యతే అని. అది చాలా చాలా రొమాంచకం గా ఉంటుంది దీని అర్థాలు చెప్పుకోవడానికి. నవారే అంటే మైత్రి ఇసిగించేస్తుంది, నాకు ఆత్మజ్ఞానాన్ని పెట్టి తెలపండి, నాకు ఆత్మజ్ఞానాన్ని తెలపండి అంటే అప్పుడు ఒక్కసారి ఆయన వదిలేరండి. నవా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ మొట్టమొదటిగా ఆవిడికే కొట్టారు, మైత్రీకే కొట్టేశారు. నవా అనే పతి కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి అని. అంటే పతి మైత్రేయ అనుకుంటుంది, నా పతి భగవానుడైన యాజ్ఞవల్కుడే నాకు అత్యంత ప్రీతికరుడు అనుకుంటుంది. నవా కాదురా నువ్వు ఆలోచించావా అని చెప్తున్నారన్నమాట. తను తన పతి దివంగతుడైతే తనకి వైభవ్యం ఎక్కడ వస్తుందో, తనకి ఇంతటి గొప్పతనం అంతా ఎలా పోతుందో అని బాధ. గాని నా మీద ప్రేమతో కాదు, ట్రూ, ఇట్ ఈస్ ట్రూ, సత్యం, ఎవరు కాదంటానికి లేదండి. తన యొక్క ఐదవ తనం కాపాడుకోవటానికి అందువల్ల పతిని అంతగా ప్రేమిస్తుంది. ఎందువలన? తన కోసం, ఐ అనే దానికోసం, అహం అనే దానికోసం, అహం అహం అనే దానికోసం. అది అహం. ఏ భర్తను కూడా ప్రేమించడం ఎందుకు? నా కోసం. నేను ఎవరు? భార్యయై కామాయ భార్యం, భార్యని భార్య మీద ప్రేమతోటి భార్యని కూడా భర్త ఎంతో ప్రేమిస్తాడు. కాని ఎందుకు? అది ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. ఆత్మ తన కోసం తను ఎప్పుడు తన ఏదైనా ఇబ్బంది పడితే తనకి ఏదైనా సేవ చేస్తుంది, తనకి అన్ని ఆచరణ అన్ని రెడీగా ఉండేట్టుగా చేస్తుంది, ఏదైనా అవసరం అయితే కొద్దిగా కాళ్ళు కూడా పడుతుంది, తల పడుతుంది, ఎప్పుడు టైం కాపీ. అందువల్ల నాకు ముఖ్యం, నా భార్య ముఖ్యం కాదు, నాకు ముఖ్యం కాబట్టి భార్య నేను ప్రేమిస్తున్నాను. అలాగే పిల్లల్ని కూడా నాకు ముఖ్యం కాబట్టి నా పిల్లలందరూ పెద్దవాళ్ళు అవ్వాలి, ఇతర దేశాలు వెళ్ళిపోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవాలి, కోట్ల కొద్ది ఆస్తి సంపాదించుకోవాలి అనే ప్రేమ. ఎవరికి? వాళ్ళకంతా అంత ఆస్తి పనులు, అంత విజ్ఞానవంతులు అయితే నాకు ముఖ్యం, నాకు మంచి జరుగుతుంది. అందువల్ల ఆత్మనస్తు కామాయ నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి. ఆత్మనస్తు కామాయ సర్వం ఆత్మనస్తు కామాయ ప్రియో భవతి. నా ఏదైనా ఈ ప్రపంచంలో ఏ ఉన్నప్పటికీ కూడా ఏమిటది? నా కోసం అది నాకు ఆనందంగా ఉన్నది. నేనే ఆనంద స్వరూపుణ్ణి, నేను తప్పించి ఇంకోటి లేనేలేదు అసలు. నా అది పరమానందము, ఆనందం. నా భార్య అంటే నాకు ఆనందమే, నా పిల్లలంటే నాకు ఆనందమే, ఓకే నా ఆస్తి అంటే ఆనందమే, కానీ పరమమైన ఆనందం ఏమిది? నేను. అటువంటి హృదయాక్షదేహ విషయాభాంతి స్వతముగా అచేతనములు ఇవన్నీ. ఏది? ఈ మనం ఏమైంది? ఈ దేహము చేతనం అనుకున్నారండి, స్వతహాగా ఇది అచేతనము. ఆ చైతన్య స్వరూపము, ఆ బ్రహ్మస్వరూపం యొక్క లక్షణం ఏమైతే ఉన్నదో అది ఉన్నంత వరకు ఇది చైతన్యం. అది పక్క తప్పుకునేప్పటికీ తద్జీవిత అనేవారు స్వామి. కాబట్టి అది ఇంకా అదే దిగింది అప్పుడు ఇలా కుర్చీ కట్టేసి తీసుకెళ్తా ఉంటారు నాత్తులు, అది కూడా చెప్పేవారు స్వామి. అది తద్జీవిత అంటే అవును 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 ఎంత ఉంటుందంటే అది వారి మాటలేనండి. కాబట్టి అటువంటి ఏదైతే ఉన్నదో వీటన్నిటికి స్వతహాగా అచేతనములు. ఇవి ఏమిటది? ఈ స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము స్వతహాగా అచేతనములు. అటువంటి ఈ ఏదైతే ఇంద్రియములు నావి నావి అనుకుంటున్నావో, ఆ ప్రేతత్వం పొందిన తర్వాత ఇంద్రియములు అక్కడే ఉన్నాయి, నా కన్ను అక్కడే ఉంది, నా చెవి అక్కడే ఉంది, నేను పంచత్వాన్ని పొందాను, నేను చనిపోయాను, చనిపోయినప్పుడు నా ఇంద్రియాలన్నీ అక్కడే ఉన్నాయి, నా కర్మేంద్రియాలన్నీ అక్కడే ఉన్నాయి. ఒక్క అడుగు కూడా వెళ్ళలేను, ఒక్క నాట్ ఈవెన్ 0.001% అడ్వాన్స్మెంట్ నేను చేయలేను, అన్ని అక్కడే ఉన్నాయి. మరి ఆ నేను ఎవరు? నేను దట్ని నేను నేను అనుకుంటున్నాను, అది ఇది నేను కాదు. వెరీ క్లియర్. అక్కడ కొద్దిగా కూడా ఆలోచించబోవటం వల్ల మనకి ఈ విషయాలు తెలియట్లేదు. కాబట్టి అటువంటిది ఏది భాష హృదయాక్ష దేహ విషయాభాంతి స్వత అచేతనా స్వత ఏ ప్రకాశం వలన ఈ అన్ని ప్రకాశిస్తున్నట్టుగా చైతన్యవంతమైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ నేను నిజంగా ఆలోచిస్తే ఏది అది వీటికి అన్ని ఈ చైతన్యము లేనే లేదు, ప్రకాశము లేనే లేదు వీటికి. అటువంటి దానిని ఏది యద్భాష హృదయాక్ష హృదయము అక్షము అని ఒక్కొక్కటి అన్నింటినీ గురించి ఒక్కొక్క పదమే ఉపయోగిస్తాయి. అక్కడ అన్ని పదాలు చెప్పరు. అక్షము అంటే పంచ జ్ఞానేంద్రియములు అక్కడ వచ్చేస్తాయి. అలాగా అచేతనా ఈ చేతనలే లేనటువంటిది అది మూడవ వాక్యము అందులోనిది ఏది తాం భాష్యై విహితార్థ మండల నిభావం సదాభావం చక్కటి ఉదాహరణ చెప్పారండి, దృష్టాంతాన్ని జోడించారు అందులో శ్లోకంలో. యద్భాష హృదయాక్ష దేహ విషయాభాంతి స్వతశ్చేతన తాం భాష్యై విహితార్థ మండల నిభావం సదాభావం. ఎవరైతే సదా ఎల్లప్పుడూ అలా ఆలోచిస్తున్నారో ఏమిటది ఈ ప్రకాశము పిహితార్థ మండలం అంటే ఆకాశ మండలంలో ఈ నక్షత్ర మండలం అన్ని చోట్ల ఉన్న సూర్యభగవానుడు ఎలా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు దట్టముగా మేఘాలు కప్పేసినప్పుడు ఎలాగా ఆ ప్రకాశం కనిపించట్లేదు. దట్టముగా ఈ అజ్ఞానమైన అవిద్య అనే దానిని నన్ను కప్పేసినప్పుడు ఆవృతమైపోయినప్పుడు అవచ్ఛిన్నమైపోయినప్పుడు మనకి ఆ లోపల ఉన్న బియాండ్ దట్ ఉన్న సూర్యప్రకాశం సూర్యుడి ప్రకాశం మనకి ఎలా కనిపించట్లేదు. అలాగా ఈ అహం అని ప్రకాశిస్తున్న స్ఫుటముగా ప్రకాశిస్తున్నది అంటే తేట తెల్లముగా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉండదు అది నీకు ఎందుకని కనిపించట్లేదు నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఎలాగైతే సూర్యభగవానుడు మేఘముల చేత ఆవచ్ఛిన్నమైపోయినప్పుడు సూర్యభగవానుడు కనిపిస్తాడా? మనకి కనిపించడు. అలాగే ఈ లోపల ఉన్నటువంటి చైతన్యం స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది మనకి కనిపించడం లేదు, అందువల్ల కనిపించట్లేదు. అలా కనిపించడం లేదు అని ఎవరైతే జిజ్ఞాసులై ఉంటారు యోగి నిర్మిత మానసు అటువంటి యోగ స్వరూపులైన వారు ఈ నివృత్తమైన మనస్సు అంటేనే మనోవృత్తులు బుద్ధి వృత్తులు అంటారు. వృత్తిని గురించి మనం చెప్పుకున్నాం వాళ్ళు వాటన్నిటిని తొలగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యోగ స్వరూపులు గురువు ఇచ్చే శామని శామమా అటువంటి అహం. ఇంకా ఇందులో చాలా విషయాలు మనం చెప్పుకోవాలి, కానీ మన సమయాభావం మనం కొన్ని ముందు ఇంతవరకు కొంతవరకు చెప్పుకున్నాం అది. కాబట్టి అటువంటి అహం నేను అహం బ్రహ్మాస్మిలో అహం ఏదైతే ఉన్నదో అది నేను అని స్ఫుటముగా అనుభవంలోకి వచ్చిన ఎవరైతే యోగి స్వరూపులై ఉన్నారో వారు చండాలోస్తు సదుతిలోస్తు గురునిచ్చే శామని శామమా వాళ్ళ గురువులు అది నా నిశ్చయ జ్ఞానము అని చెప్తున్నారన్నమాట. చివరిది మళ్ళీ ఒకసారి చివరి శ్లోకం కూడా పూర్తి చేసేసుకున్నాం. మళ్ళీ మాతాజీ వారే ఇది ఏంటయ్యా నాలుగులోనే ఆఫీసు అంటారు. యత్ సౌఖ్యాం హృది లేశ లేశ కయినే శక్రాదయో నిమృత యః చిత్తే నితరా ప్రశాంత కలనే లబ్ధ్వా పునిర్నిర్వృత యస్మిన్ నిత్య సుఖాం హృదౌ గలిత ధీర్ బ్రహ్మైవ న బ్రహ్మవిత్
సురేంద్రవందిత పదో నూనం మనీషా మమ.
మళ్ళీ అందులో చివరి కారకంలో కూడా వారు మనీషా మమ అటువంటి నా నిశ్చయ జ్ఞానం, వారే నా గురువులు. ఎటువంటి వారు?
యత్ సౌఖ్యాం బుధి దేశలేశతీమే శక్రాదయో నిర్మితాః.
అది సుఖాన్ని అనుభవించారండి. ఏది లేశలేశం, ఏదో 0.1%
మహాసముద్రంలో ఆనందము అనే మహాసముద్రంలో
ఒక బిందువుని వారు ఆస్వాదించారు. ఎవరు? శక్రాది దేవతలు, ఇంద్రాది దేవతలు. ఇంద్రాది దేవతలు ఒక్కొక్క బిందువు మాత్రం ఆ ఆనందమని ఆ బ్రహ్మ మహాసముద్రంలో ఒక బిందువును ఆస్వాదించి ఎంతో ఆనందాన్ని పొందారు.
సౌఖ్య అంబుధి,
అంబుధి అంటే ఓషన్.
అది ఎస్ చిత్తే నితరాం ప్రశాంత కలనీలధ్వా
మునులెలా నివృత్తులైపోయారు అంటే మనోవృత్తులు లేకుండా అయిపోయారు. మనశ్చాంచల్యం పోయిపోయింది, పూర్తిగా పోయింది. మనస్సు లయించిపోయింది, లేకుండా పోయింది. అటువంటిది ఎలా నితర అటువంటి ఏ చిత్తమునందు ఆ చిత్తవృత్తులు లేకుండా చేసుకునే ప్రశాంత కళని, ప్రశాంతాన్ని పొందారు. లబ్ధ్వా పొంది మునిర్ నిర్మిత ఎస్మిన్ నిత్య సుఖాంబుదౌ గలిత ధీ బ్రహ్మైవ నా బ్రహ్మవిత్. ఏ ఆనందమును ఎందు, ఏ బ్రహ్మ స్వరూపమునందు సత్ చిత్ ఆనందము అని ఏదైతే ఉన్నదో, అస్థి భాతి ప్రియము అని ఏదైతే లక్షణములు బ్రహ్మ యొక్క లక్షణములు ఉన్నాయో, ఆ లక్షణములు ఎందు నిత్య సుఖాంబుదౌ, అది నిరంతరం నిత్యమైనటువంటిది. నిత్యముని గురించి, నిత్యం అంటే ఏమిటో మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసుకున్నామండి. ఎటువంటి మార్పు లేనటువంటిది, ఎల్లప్పుడూ ఉన్నటువంటి, హమేషా ఉండేటువంటిది, త్రికాలాపాదితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది నిత్యము, ఎటర్నల్. రెస్ట్ ఆన్ ఈ ప్రపంచ నిత్యానిత్య వస్తువు ఏకము అని మనం చాలా ముఖ్యంగా చెప్పుకుంటాం. అటువంటి నిత్యము ఎస్మిన్ నిత్యం, అటువంటి ఆ సుఖ అంబుధి ఆనందమనే మహాసముద్రం, అది నిత్యము. ఇప్పుడుండి రేపు వెళ్ళిపోయేది కాదు. కాబట్టి అటువంటి ఆ అంబుధౌ గలిత ధీర్ పూర్తిగా మునిగిపోయారండి. ఎవరైతే ఈ పైన చెప్పిన నాలుగు శ్లోకముల్లో ఎవరైతే దానిని అనుభవించారో, అలాగ తెలుసుకున్నారో ఆ పరబ్రహ్మ వస్తువు అహమ్ముని అలాగ తెలుసుకున్నారో, ఎవరైతే అలా తెలుసుకున్నారో వాళ్ళు నిత్య సుఖాంబుదౌ గలిత ధీహి అంటే పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి జ్ఞానము, ధీ బుద్ధి అనేవారు. కాబట్టి అటువంటి జ్ఞానము బ్రహ్మైవ, వారు బ్రహ్మస్వరూపులే, బ్రహ్మే. బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వారు కాదు, వారు బ్రహ్మస్వరూపాలు కాదు. అసలు బ్రహ్మస్వరూపులండి, బ్రహ్మకి ఏమి స్వరూపం ఏమి లేదు. అది వారు బ్రహ్మ లాంటి వారు కాదు, వారు బ్రహ్మ ఏ తేడా ఉంది రెండు. బ్రహ్మ లాంటి వారు అనేప్పటికీ మళ్ళీ ద్వైతం వచ్చేసింది, అద్వైత హాని జరిగిపోయింది, అద్వైతము బాధించబడినది. అందువల్ల అటువంటి వారు బ్రహ్మైవా, వాళ్ళు బ్రహ్మయే, నా బ్రహ్మవిత్, వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు. విత్ విత్ అంటే తెలుసుకున్నవాడు, అటువంటి వాడు కాదు. కశ్చిత్ ఎవరో ఒకళ్ళు ఒకనొకరు ఉన్నారండి, కశ్చిత్ ఒకనొకడే ఉన్నాడు అటువంటి వారు. అందరూ లేరు, వందల వేల మంది లేరు అలా తెలుసుకున్నవాడు. కశ్చిత్ ససురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ, తప్పకుండా నా మని, నూనం అంటే డెఫినెట్లీ 100% నా మనీషా అని చెప్తున్నారు. ఎవరు? కశ్చిత్ ససురేంద్ర వందిత పదో అంటే ఇంద్రాది దేవతల చేత నమస్కరించబడిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి గురుదేవులు నాకు గురుతుల్యులు, అటువంటి వారు నాకు గురువు నా అభిప్రాయము అని చెప్పు మనీషా మమ అని చెప్పబోయింది. ఇది అత్యంత గూఢంగా ఉన్నది. అట్లీస్ట్ మనకి ఆపాత అయినా కూడా, పైపైనా కూడా అయినా కూడా కొద్దిగా కంఠస్థం అయితే నెమ్మదిగా హృదయస్థం
నెమ్మదిగా దాని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శ్రీ మాతాజీ వారు మనకిచ్చిన ఈ చక్కటి సమయావకాశం, ఒక వారం రోజులు మనం శంకర్ విజయాన్ని గురించి చెప్పుకో, అంటే ఇది ఒక అపటైజర్ లాంటిది. మనకి వచ్చేస్తుంది పెద్ద పండుగ మంగళవారం, రేపు మళ్ళీ పెద్ద పూజ ఉంటుంది, కాదు మంగళవారం మనకి పెద్ద పూజ ఇచ్చేస్తుంది. మాత్రమైన ఇది మనం అందరూ జరుపుకునే పండగ కాబట్టి అటువంటి అది అటువంటి రోజునే స్వామివారు కూడా వారి యొక్క ప్రతిష్ట కూడా జరిపించుకున్నారు. శంకర జయంతి రోజునే వారి స్వామివారి యొక్క మన గురుదేవుడి యొక్క ప్రతిష్ట కూడా జరిగింది. కాబట్టి అటువంటి మహత్తరమైన పర్వదినం వచ్చేస్తున్నది. ఆ రోజున మనం అది దానికి ముందుగా ఒక అపటైజర్ లాగా మన అందరికి మనం ఎక్కడ వెళ్తే ఒక సూపు ఏదో ఇస్తారండి, దాన్ని తింటూ ఉంటే నీకు బాగా ఆకలి అవుతుంది, ఇంకా బాగా ఆ రోజున మంగళవారం రోజున మనం ఇంకా బాగా ఆకలించుకోవటానికి మాతాజీ వారు వారి యొక్క ఉపదేశం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా బాగా మనం ఆకలించుకుంటాం. అటు ఇటువంటి మన నిరంతరం స్వామివారి అనుగ్రహంతో మనం ముందుకు వెళుతూ హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సావీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అద్వైత విచారణలో మంగళాచరణ ఉండదు, శాంతి మంత్రమే ఉంటుంది, అద్వైతం ఉండదు. ఇప్పుడు అదే పురాణ ఇతిహాసాల్లో అయితే మంగళాచరణ ఉంటుంది, అటువంటి ఇక్కడ రావు. అదే హరి ఓం.